ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. చదువుతున్నది భగవద్గీత యథాతథం అధ్యాయం 2 శ్లోకం 1. సంజయ ఉచ తం తృపయా విష్టామశ్రుపూర్ణాకు తం తృపయా విష్టామశ్రుపూర్ణాకులేక్షణం విశీరంతమిదం వాక్యం వాచా మధుసూదన. ఓం అజ్ఞానతిమిరం దస్యా జ్ఞానాంజనశలాకయా షట్స్కరం మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతి దేవం గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సంజయ ఉచ తం తృపయా విష్టమశ్రుపూర్ణాకులేక్షణం విశీరంతమిదం వాక్యమువాచ మధుసూదన. సంజయుడు పలికెను, చింతాక్రాంతుడై కనులయందు అశ్రువులను దాల్చి కృపాపూర్ణుడైనట్టి అర్జునుని గాంచిన మధుసూదనుడు శ్రీకృష్ణుడు ఈ క్రింది వాక్యములను పలికెను. దుఃఖానికి హేతు అజ్ఞానం. ఇక్కడ శారీరకమైనటువంటి సంబంధమైనటువంటి జ్ఞానం ఏదైనా కానీ అది అజ్ఞానమే. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం ఏదైనా కానీ అది జ్ఞానం. భగవంతుడు 13వ అధ్యాయంలో 12వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు జ్ఞానం అంటే ఏంటి అన్నటువంటిది ఆయన వివరిస్తారన్నమాట. సో ఇక్కడ అర్జునుడు శారీరక దృష్టితో తన బంధువులను వాళ్ళందరినీ కూడా చూసి చాలా కలత చెంది ఆయన అశ్రుదారులు కారుస్తూ ఉన్నాడన్నమాట. ఈ ప్రపంచంలో అందరి ఏడుపులకి కారణం ఈ అజ్ఞానమే. మనందరం కూడా ఏదో ఒక రకంగా దుఃఖిస్తూ ఉన్నాం. ప్రభుపాదులు వారు చెప్తారు, రెండే రెండు దుఃఖాలంటారు. ఒకటేంటి అంటే ఉన్నది పోయింది అని, రెండవది లేనిది పొందలేదు అని. ఈ రెండు దుఃఖాల వల్ల ఉండేది కూడా ఎంజాయ్ చేయం. ఈరోజు మనకు ప్రసాదం టమోటా రైస్ చేశారు, పలావ్ రైస్ చేస్తుంటే బాగుండేది అని చెప్పి టమోటా రైస్ తింటున్నా కానీ దాన్ని ఎంజాయ్ చేయట్లేదు. ఆలోచనంతా పలావ్ రైస్ చేయలేదని డిస్టర్బెన్స్లో ఉన్నాం అన్నమాట. సో టమోటా రైస్ని ఎంజాయ్ చేయట్లేదు. సేమ్ అంతే, ఈ రెండు దుఃఖాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవడైనా కానీ ఉండేది కూడా వాడు ఎంజాయ్ చేయడు. ఎప్పుడు ఆలోచనంతా కూడా ఉన్నది పోయింది పోయింది అని, లేనిది పొందలేదు పొందలేదు అని, దీంతో జీవితం అంతా గడిచిపోతుంది. కానీ యథార్థమైన సత్యం ఏంటి అంటే, మనం చేసుకున్నటువంటి కర్మలను బట్టి మనం ఈ భౌతిక జగత్తులో ఒక్కొక్కరు ఒక్కొక్క సిచ్యుయేషన్లో మన కర్మలను బట్టి పెట్టబడ్డారనమాట. ఇవన్నీ పూర్వపు యొక్క కర్మలు. దాన్ని బట్టి భగవంతుడు తర్వాత శ్లోకాల్లో ఆయన చెప్తారు, కారణం గుణసంగదోషం సద్ అసద్యోనిషు జన్మషు మనకు అప్పుడప్పుడు సందేహం కలుగుతుంది. ఒకడు ధనికుడిగా ఎందుకు పుట్టాడు, ఒకడు దరిద్రుడిగా ఎందుకు పుట్టాడు, ఒకడు అందంగా పుట్టాడు, ఒకడు తెలివితేటలతో పుట్టాడు, ఒకడు తెలివిహీనుడుగా పుట్టాడు, ఏంటి కారణం? దానికి భగవంతుడు చెప్తూ ఉన్నారు, కారణం గుణసంగదోషం అసభ్యోనిషు జన్మషు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే నువ్వు చేసిన కర్మలు. మరి నువ్వు కర్మలు దేన్ని బట్టి చేస్తావు? నీలో ఉన్నటువంటి గుణాలని బట్టి చేస్తావు. గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సంగదోషం, సాంగత్యాన్ని బట్టి వస్తాయి. సో మనం చేసుకున్నటువంటి కర్మలను బట్టి మనకు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క రూపం అయితేనేమి, వాళ్ళ తెలివితేటలైతేనేమి, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అయితేనేమి, ఆరోగ్య పరిస్థితి అయితేనేమి, సంఘ పరిస్థితి అయితేనేమి, ఇవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి కర్మలను బట్టి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇదంతా కూడా రుణానుబంధం అన్నారు. ఒక డ్రామా, మామూలుగా డ్రామా సినిమా 3 గంటల సేపు చూపిస్తారు మనకు, కానీ ఇది కొంచెం లెంత్ ఎక్కువ, రీల్స్ పెద్దదన్నమాట అంతే. అయితే డ్రామా అనేది ఊహించుకోండి, మనకన్నా ముందు ఉన్న వాళ్ళు, జీవితాలు గడిపిన వాళ్ళు, మనలాగా వాళ్ళు ఏడవలేదా చెప్పండి? వాళ్ళు ఏడ్చారు, ఏమో నా బిడ్డలు నేర్చారు, నా భార్య నేర్చారు, నా తల్లిదండ్రులు నేర్చారు, నా అదే నేర్చారు, ఇదే నేర్చారు, అందరూ ఏడ్చారు. ఆ ఏడ్చిన వాళ్ళు లేరు, ఎవరి కోసం ఏడ్చారో వాళ్ళు లేరు, ఇద్దరు లేరు. ఇప్పుడు స్టేజ్ మీద డ్రామా జరిగినప్పుడు దాంట్లో భార్యాభర్తలు బాధపడతారు, ఆనందపడతారు, పిల్లలు రకరకాల క్యారెక్టర్స్ సృష్టించి స్టేజ్ మీద వాళ్ళ చేత నాట్యం చేపిస్తారు. డ్రామా అయిపోయిన తర్వాత ఆవిడపాటికి వెళ్ళి వెళ్ళిపోతాడు, ఆడియన్స్ కూర్చొని ఏడిస్తే వీడి మూర్ఖత్వం అది. ఆ భార్యాభర్తలకి ఏం కష్టం వచ్చిందా డ్రామాలో అని చెప్పి ఏడుస్తూ కూర్చుంటే, డ్రామా యాక్ట్ చేసినోడే లేడాడ, నువ్వేడుస్తూ కూర్చుంటే ఉపయోగం ఏముంది? యాక్ట్ చేసినోడే లేదు, వాడి పైన వాడు చూసుకొని వెళ్ళిపోయాడు. మనం కూడా ఆ మృత్యువు అన్నటువంటి తెరబడిన తర్వాత ఎవరికి వారే యమునా తీరే, ఒక్కడికొక్కడికి సంబంధం లేదు. ఇదంతా కూడా కంప్లీట్ గా రుణం. రుణం అంటే వాళ్ళకెప్పుడో రుణపడ్డాం, అప్పు అంతేకాని దాన్ని బట్టి బంధాలు అనుబంధాలు ఇవన్నీ ఉన్నాయి. మనకు ఒక్కోసారి కొన్ని ఎట్లా జరుగుతాయని ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. ఒక్కోసారి మీరు గమనించండి, ట్రైన్లోనో బస్సులోనో ఎవరో ప్రయాణం చేసిపోతూ ఉంటాడు, పక్క సీటోడు చిన్న విషయం దగ్గర గొడవకొచ్చేసి లెంపకాయ కొట్టేసి వెళ్ళిపోతాడు. వాడి కొట్టిన తర్వాత మీరు వాడిని కొట్టాలన్నా కానీ వాడికి స్టేషన్ వచ్చిన దిగి వెళ్ళిపోయాడు, ఛాన్స్ ఇవ్వలేదు మీకు కొట్టడానికి. ఏమంటే మీరు వాడి దగ్గర ఆ దెబ్బ తినడానికి రుణపడ్డారు, ఎప్పుడో కొట్టారు వాడిని, అది రుణపడ్డారు. అందుకని చెప్పి టక్కన చిన్న విషయానికి గొడవ వచ్చేసింది, వాడు తప్పన వాడు కొట్టాడు, మీరు తేరుకొని వాడిని కొట్టాలనుకున్నారు, వాడికి స్టేషన్ వచ్చేసింది దిగి వెళ్ళిపోయాడు అనమాట. నువ్వు దిగి వెళ్ళిపోతే నీ టికెట్ వేస్ట్ అయిపోద్ది, అందుకని పోతే పోయిందని తుడి చేసుకుని మనం కూర్చొని ప్రయాణం చేసి రుణం ఇది, ఎప్పుడో రుణపడ్డాం వాడి దగ్గర. సో ప్రతిదీ కూడా కర్మబంధనం వల్ల ఇక్కడ మనం చిక్కుకొని ఉన్నాము. తర్వాత యథార్థమేంటి, ఈ ప్రాపంచికమైనటువంటి శరీరం కానీ, ఈ ప్రాపంచిక జగత్తు కానీ, ఇదంతా కూడా అశాశ్వతము, ఇక్కడ జరిగేటువంటిది అశాశ్వతము. మరి శాశ్వతమేంది, నిజమైనటువంటి జ్ఞాని ఎవరు, నిజమైనటువంటి పండితుడెవడు, ఆత్మను ఉద్ధరింపజేసుకునే దానికోసం ఆలోచించేటువంటి వాడు నిజమైన జ్ఞాని, నిజమైన పండితుడు. సో ఏదైనా సహాయం అన్నటువంటిది ఎవరన్నా చెయ్యాలా అంటే, ఎవరికన్నా చెయ్యాలా అంటే ఆత్మని ఉద్ధరింపజేయడానికి చేయాలా. శరీరంలో శరీరం అనేదాన్ని దుస్తులతో పోలుస్తూ ఉన్నారు, ఆత్మ వ్యక్తి. ఇప్పుడు నీళ్లలో కొట్టుకుపోయేటువంటి వాడి యొక్క దుస్తులు కాపాడేమన్నా ఉపయోగం ఉందా? సో ఆత్మని కాపాడాలా. వైష్ణవులు అందుకే వైష్ణవ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, నువ్వు భజన చెయ్యి, నువ్వు కీర్తన చెయ్యి, లేదు నువ్వు 4 నియమాలు పాటించు, భగవత్ సేవ చెయ్యి, ఇవే చెప్తా ఉంటాం మనం. అరే హాస్పిటల్ గట్టి లేదు, లేకపోతే అనాథ సరళానం గట్టి లేదు, లేకపోతే ఇంకోటి చేయలేదు, ఇంకోటి చేయలేదు, అన్నదానం అది చేయలేదు, ఇది చేయలేదు, 24 గంటలు వీళ్ళు ఈ పనులు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆ పనులు చేస్తున్నారంటే, నువ్వు ఎప్పుడైతే 4 నియమాలు పాటిస్తావో, భగవంతుని సేవిస్తావో, మనం ఇచ్చేది 1 రోజు ఇవ్వగలం, 2 రోజులు ఇవ్వగలం, భగవంతుడు ప్రసన్నమై నీకు ఇవ్వాలంటే నీ రెండు చేతులు సరిపోవు తీసుకునేదానికి. నీ రెండు చేతులు సరిపోవు తీసుకునేదానికి. ప్రభుపాదులు వారు ఒక ఉపన్యాసంలో చెప్తారు, భగవంతుడు అనంత బాహువులు, ఆయనకి ఎన్ని చేతులు ఉన్నాయో మనకు తెలియదు, ఆయన ఇస్తే నీ రెండు చేతులు సరిపోవు తీసుకునేదానికి. అదే నీ దగ్గర నుంచి తీసేసుకోవాలనుకుంటే నీ రెండు చేతులతో పట్టుకొని కూడా పట్టుకోలేవు, నీ రెండు చేతులతో పట్టుకొని కూడా పట్టుకోలేవు. మరి అనంతంగా ఇవ్వగలిగినటువంటి ఆ భగవంతునికి మనం ఎట్లా శరణాగతి పొందాలని చూపించడం, ఇది వైష్ణవత్వం, వైష్ణవ తత్వం. నువ్వు నేను ఇచ్చేది ఎంతసేపు ఇవ్వగలం, కానీ నీ యొక్క ప్రవర్తన బాగుండి, నీలో భక్తి ఉండి, ఆ భగవంతుడు నీ పట్ల దృష్టి కలిగినప్పుడు మనం ఇచ్చేదేముంది, ఆయన ఇచ్చేది కావాల. ఒకసారి ప్రభుపాదులు వారు పూణేకి వచ్చారు. ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఇంట్లో విడుదకున్నారు. ఆ పారిశ్రామికవేత్త ప్రభుపాదుల వారికి ప్రసాదం వడ్డిస్తూ ప్రభుపాదుల వారితో అన్నారు, స్వామీజీ మీరు ఈ ఉపన్యాసాలు తర్వాత ఈ భాగవత ప్రవచనాలు అవి ఇవి ఎందుకని, అన్నదాన సత్రాలు కట్టకూడదా, లేకపోతే హాస్పిటల్స్ కట్టకూడదా, అదెందుకు చేయకూడదు, ఇదెందుకు చేయకూడదు అని చెప్పి అన్నారు. ప్రభుపాదులు వారు అన్నారు, ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను, అయితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పట్టచ్చు అని. పర్లేదు పర్లేదు అని. అప్పుడు ప్రభుపాదుల వారు ఆయన అన్నారు, ప్రభుపాదుల వారితో ఆయనతో అన్నారనమాట, మీరు ఒకసారి బాంబేకి వెళ్ళారు, బాంబేలో టాటా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆయన ఇంటికి వెళ్ళారు, ఆయన మిమ్మల్ని పిలిచి చాలా బాగా మర్యాదలు చేశారు, ఆయన కుటుంబ సభ్యులను అందరినీ మీకు పరిచయం చేశారు, ఒక 4 రోజులు వాళ్ళ ఇంట్లో మంచి ఆతిథ్యంతో బ్రహ్మాండంగా గడిపేశారు, తిరిగి మీరు మీ పూణేకి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఒకరోజు మీరు కారులో రోడ్డు మీద పోతూ ఉంటే తాతా కుమారుడు తప్పతాగిన మైకంలో బట్టలు చింపేసుకొని ఒళ్ళంతా దుమ్ము కొట్టుకొని ఫుట్పాత్ మీద పడిపోయి ఉన్నారు, మీరు చూశారు. అరే 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 అరే, వీడు మన టాటా కుమారుడు కదా, ఇక్కడ పడిపోయి ఉన్నాడేంటి అని చెప్పి ఆయన కారులో ఎక్కించుకొని నేరుగా మీ ఇంటికి వచ్చారు. ఆడికి శుభ్రంగా స్నానం చేయించారు, మంచి బట్టలు ఇచ్చారు, భోజనం పెట్టారు, ఆడికి ఏదో అనారోగ్యంగా ఉంటే కొంచెం మెడిసిన్ కూడా ఇచ్చారు, ఆయన పంపించేశారు. అదొక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటి అంటే, ఇవన్నీ చేస్తూ కూడా, అరే నాయన మీ తండ్రి ఎక్కడ, నీ దుస్థితి ఏంటి, తాతారా బాబు దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త, అటువంటి వ్యక్తి కుమారుడుగా పుట్టి ఈ తాగేసి ఈ బట్టలు జింపుకొని ఈ ఫుట్పాత్ మీద ఇట్లా పడడం ఏంట్రా, అయినా నీకు ఈ దుస్థితి దేనికిరా నాయన, నీ తండ్రి యొక్క గొప్ప విషయం తెలుసుకోరా, ఆయనకి శరణాగతి పొందురా, నీకు అన్ని కష్టాలు పోతాయి అని చెప్పి అతనికి మీరు కన్విన్స్ చేసి మీ కారులో ఎక్కించుకొని నేరుగా టాటా ఇంటికి తీసుకెళ్లి అతను అప్పగించారు. ఒకరోజు భోజనం పెట్టడం, బట్టలు ఇవ్వడం, మెడిసిన్ ఇవ్వడం, పంపించేయడం ఉత్తమమా, అతన్ని కన్విన్స్ చేసి ఆ తండ్రి దగ్గరికి చేర్చడం ఉత్తమమా, మీరు చెప్పండి అన్నాడు. మీరేం చెప్తారు? ఆయన కూడా అదే చెప్పాడు, తండ్రి దగ్గరికి చేర్చడం ఉత్తమం అన్నాడు. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారు, మనం ఇస్తే ఒకరోజు భోజనం ఇస్తాం, ఒకరోజు మెడిసిన్ ఇస్తాం, ఒకరోజు బట్టలు ఇస్తాం, అందరికీ ఇచ్చేవాడు ఆ తండ్రి భగవంతుడు, ఈ బద్ధ జీవులను అందరినీ కూడా తీసుకెళ్లి ఆ తండ్రికి అప్పచెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, ఇది బెస్టా కాదా అన్నారు. ఇదే బెస్ట్ అన్నారు, ఇదే బెస్ట్ అన్నారు. ఆ పారిశ్రామికవేత్త చెప్పాడు ఇదే బెస్ట్ అన్నారు. అది మనం చేస్తున్నాం, అది మనం చేస్తున్నాం. సో అందువల్ల మనం నిజమైనటువంటి జీవ కరుణ, జీవుడి పట్ల కరుణ అంటే ఏంటి అంటే, చాలా మంది అంటారు మీరు 4 నియమాలు పాటించమంటారు, ఇంకోటి చేయమంటారు, ఇంకోటి చేయమంటారు, ఈ విధం. అరే సమాజానికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అన్ని పాపాలు ఈ 4 నియమాలకు ఉల్లంఘించడం వల్లనే జరుగుతాయి. మరి పాపాల యొక్క పర్యవసానం ఖచ్చితంగా నువ్వు దుఃఖాలు ఎదుర్కోవాలి, నువ్వు దుఃఖాలు ఎదుర్కోవాలి. నువ్వు ఆ పాపమే చేయకుండా పోతే, నీకు దుఃఖమే రాకుండా పోతే హాస్పిటల్తో పనే ఉందయ్యా పిచ్చాయన, హాస్పిటల్తో పనే ఉంది. ధూమపానం చేస్తే క్యాన్సర్ వచ్చింది, తాగుడు చేస్తే కిడ్నీలో లేకపోతే లివరో ఏదో ఒకటి పోయింది, మాంసభక్షం చేస్తే బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, లేకపోతే స్టమక్ క్యాన్సర్ వచ్చింది, ఇంకోటి వచ్చింది,
తర్వాత జోదమాడితే పిచ్చి వచ్చింది. నేను ఒకసారి వైజాగ్కి ఏదో ప్రచారానికి వెళ్తే ఒక డాక్టర్ రిక్వెస్ట్ చేసుకుని మా పిచ్చి హాస్పిటల్ ఒకసారి సందర్శించినాను. నేను అన్నా నాకేం లేదు కదా పిచ్చి అన్నాను. మీకు కాదు స్వామి, అక్కడ ఎవరు అక్కడ ఉండే వాళ్ళని కొంచెం ఏదో అనుగ్రహించడం రండి అని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఒకడు కూర్చొని ఎవరు లేరా అతని చుట్టూ అటు అండే ఉన్నాడు. నేను అన్నాను డాక్టర్ ఏంటని ఆయన ప్రయత్నం అన్నాను. జీవితం అంతా ప్యాకాటకి తగలేసి తాత ముత్తాత సంపాదించినంతా పోగొట్టుకున్నాడు వాడు, మెలకువలో ఉంటే అదే పిచ్చి అనుకుంటా ఉంటాడు. సో ఇవన్నీ చేయడం వల్ల ఇవేవో వస్తాయి. మనమేం చెప్తున్నాం, అవి చేయద్రా బాబు అంటున్నాం. నువ్వు మాంసభక్షం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, జూదమాడద్దు, ఇవన్నీ చేయొద్దు అంటూ ఉన్నాం. నువ్వు అవి చేయకుండా పోయావు అనుకోండి, ఆటోమేటిక్గా ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా నువ్వు ఉద్ధరింపబడ్డావు. నీకు ప్రాబ్లం ఏముంది? మనం చేసేది ఏముంది? ఇంకా ఎవడెవడు హ్యాపీగా ఉంటాడు? సో అందువల్ల మొట్టమొదట భక్తులుగా మనం ఈ నాలుగు నియమాలని ఎందుకు పాటించాలా అనేది మనం కన్విన్స్ అయి ఉండాలి. తర్వాత ఆ నియమాలను మనం పాటించడం వల్ల మనలో ఖచ్చితంగా పవిత్రత వస్తుంది అన్నటువంటి కన్విక్షన్ మనలో ఉండాలి. తర్వాత ఎప్పుడైతే మనం వీటన్నిటి మీద విశ్వాసాన్ని పూర్తిగా కలిగి ఉంటామో అప్పుడు మన నుంచి వచ్చేటువంటి మాటలో పవర్ ఉంటుంది. పవర్ ఉంటుంది, లేకపోతే పవర్ ఉండదు. పూర్వానికి ఎవరో ఒక సాధు దగ్గరికి ఒక ఆమె వచ్చిందంట. అయ్యా నాకు సమస్య ఉంది మా పిల్లవాడితో అని చెప్పిందంట. ఏంటమ్మా అన్నారు. మా వాడు స్వీట్స్ తెగ తింటాడు, చక్కెర ప్రత్యేకించి తింటాడు, కొంచెం మీరు వాడికి చెప్పాలి మీరు చక్కెర తినద్దు అని చెప్పారు. ఆయన చెప్పాడంట, అమ్మ ఒక వారం రోజుల తర్వాత తీసుకురామ్మా అన్నాడంట. ఈమెకు ఆశ్చర్యం వేసింది, అరే బాబు చక్కెర తినద్దురా అని చెప్పేయచ్చు కదా, దానికి వారం రోజులు టైం అడుగుతున్నాడు ఏంటి సాధువు అని చెప్పి ఆమె సరేనని చెప్పి వారం రోజుల తర్వాత మళ్ళీ తీసుకొచ్చిందంట. తీసుకొచ్చే అప్పుడు ఈ సాధు, ఏ బాబు చక్కెర తినడం చాలా ఇది, ఆరోగ్యం చెడిపోద్ది, పళ్ళు పుచ్చిపోతాయి, అది అయిపోద్ది ఇది అయిపోద్ది, నువ్వు స్వీట్స్ తగ్గించేయాలా అది ఇదని చెప్పి నామడు అని చెప్పి పెద్దగా వాడికి దండించాడంట. ఆయన ఆ పిల్లవాడిని కొంచెం అటు పంపించిన తర్వాత ఈ తల్లి అడిగిందంట, ఈ ముక్కేదో వారం రోజుల ముందు చెప్పచ్చు కదా స్వామి అనిందంట. అప్పుడు ఆయన అన్నాడంట, నేను ఎక్కువ తింటున్నానమ్మా చక్కెర ఇవన్నీ, నేను మానేస్తే కదా చెప్పడానికి అన్నాడంట. నేను మానేస్తే కదా చెప్పడానికి అన్నాడు. నేను మానేయడానికి వారం రోజులు టైం పట్టింది, అందుకని చెప్పి నీ దగ్గర నిజాయితీగా ఆ వారం రోజులు టైం ఎందుకు తీసుకున్నానంటే మొదట నేను మానేయడానికి. సో ఈరోజు మనం ఒక్క విషయాన్ని మనం గుర్తించాలి, ఏ ఆధ్యాత్మిక సంస్థ అయినా కానీ ఆ సంస్థ యొక్క సంస్థాపకులు వెళ్ళిన తర్వాత అది స్లోగా క్రమంగా అది అంతరించిపోతుంది. కానీ శ్రీల ప్రభుపాదుల వారు 108 మందిరాలు ఆయన నిర్మిస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 700 మందిరాలు ఉన్నాయి. చిన్న చిన్న సెంటర్స్ ఇవన్నీ చూస్తే కొన్ని వేలున్నాయి, కొన్ని లక్షల మంది భక్తులు ఇంకా అవుతూనే ఉన్నారు. కారణం ఏంటి అంటే ఆయన యొక్క పవిత్ర సంకల్పం, ఆయన యొక్క పవిత్ర. మన ఇదేం కాదు, మన ఉత్త పోస్ట్ మ్యాన్లం అన్నమాట, మనం ఏంది మెసెంజర్లం. బ్యాంకులో మెసెంజర్ ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్కి ఫైళ్లు మారుస్తూ ఉంటాడు. బ్యాంకులో క్యాషియరు రోజు 1,00,000 ఖర్చు పెట్టచ్చు, లెక్క పెట్టచ్చు, కానీ ఒక్క నోటు నాదనుకున్నాడంటే ఆ రోజు లాస్ట్ వాడికి. ఒక్కరోజు నాది నోటు అని ఒక్క నోటు మీద వాడికి కోరిక కలిగిందంటే ఆ రోజు లాస్ట్ క్యాషియర్ వాడు అనమాట, మరుసటి రోజు ఉద్యోగం లేదు వాడికి. సో అదే రకంగా ఈ క్రెడిట్ ఏది కూడా మనది కాదు. ఎందువల్లంటే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పవిత్ర సంకల్పం, ఆ సంకల్పం వల్ల ఈరోజు ఈ యొక్క ఉద్ధృతం. మరి ఆయనలో సంకల్పం ఏంటి అంటే ఈ మానవాళి ఉద్ధరింపబడాలా అంటే పూర్వాచార్యులు ఇచ్చినటువంటి ఈ యొక్క తత్వాన్ని యథాతథంగా ప్రపంచానికి ఇవ్వాలా అన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పం ఆయన సర్వ మానవాళి యొక్క శ్రేయోభిలాషి శ్రీల ప్రభుపాదుల వారు, ఆ యొక్క శక్తి ఈరోజు నడిపిస్తూ ఉంది మూమెంట్ అన్నమాట, ఆ శక్తి నడిపిస్తూ ఉంది. సో అందువల్ల ఆ బలమైనటువంటి సంకల్పం చాలా అవసరం, ఆ బలమైన సంకల్పం చాలా అవసరం. మనం ఏ రోజు కూడా మనం సాధించినటువంటి దానికి క్రెడిట్ మనం తీసుకునేదానికి లేదన్నమాట. ప్రభుపాదుల వారి శిష్యులు ఆయన ఒక కథ ఒకటి చెప్తూ ఉన్నారు. ఒకసారి ఆన్స్టైన్ ఆయన సైన్స్ గురించి సెమినార్ తెచ్చుకుంటూ పోతూ ఉన్నాడండి. ఒక రోజులో 5 సెమినార్లు ఏర్పాటు చేశారండి. 4 సెమినార్లు సక్సెస్ఫుల్గా ఇచ్చాడు, 5వ సెమినార్ వచ్చేసరికి భోజనం అదంతా సరిగ్గా చేయలేదు, తలనొప్పి వచ్చేసింది ఆయనకి. డ్రైవర్తో అన్నాడంట, అరే డ్రైవర్ 5వ సెమినార్ నా వల్ల కాదురా ఇవ్వలేను అన్నాడంట. అప్పుడు డ్రైవర్ అన్నాడంట, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరేం అనుకోకపోతే సెమినార్ నేను ఇచ్చేస్తాను అన్నాడంట. ఇదేంటి నువ్వు పెట్టిస్తావు సెమినార్, సరే రోజు మీరు చెప్పేది వింటున్నాను కదా స్వామి ఇచ్చేస్తాను అన్నాడంట. ఆయన ఏం చేస్తారు, 5వ సెమినార్ దగ్గరికి యానిస్టైన్ డ్రగ్స్ ఏమో వీడేసుకున్న డ్రైవరు కొంచెం దగ్గర దాకా డ్రైవ్ చేసుకుని వెళ్ళి, తర్వాత యానిస్టైన్ డ్రైవర్ డ్రగ్స్ ఏమో యానిస్టైన్కి ఇచ్చేసి డ్రైవర్ సీట్లో గుడ్డులో పెట్టేసి వీడు యానిస్టైన్ అంతకుముందు టెక్నాలజీ పెద్ద తెలియదు ఎవరెవరు అని, ఇప్పుడంటే మనకు ఎవరెవరు అనేది బాగా తెలుసు అన్నమాట. ఆయన వీడు యానిస్టైన్ లాగా పోయి స్టేజ్ ఎక్కేసి డమ మాట్లాడేస్తాడు, తగ్గ మాట్లాడేస్తాడు. లాస్ట్లో ఒకడు ఒక క్వశ్చన్ వేశాడు అనమాట, వీడికి రాదు ఆ క్వశ్చన్ గురించి. అయితే తెలివైనాడు, దిస్ ఇస్ ద సిల్లీ క్వశ్చన్, దీనికి నేను చెప్పడం ఏంటి సమాధానం, నా డ్రైవర్ చెప్తాడు అన్నాడంట. ఇది సిల్లీ క్వశ్చన్, నేను చెప్పడం ఏంటి, నా డ్రైవర్ చెప్తాడు సమాధానం. అప్పుడు ఈ లోపల అనిశ్చయం కొంచెం తలనొప్పి తేరుకున్నాడు, ఆమెను వచ్చి స్టేజ్ మీద ఎక్కుని సమాధానం చెప్పేసి. సో మనమందరం కూడా ఏంటి అంటే అటువంటి డ్రైవర్ లాంటి వాళ్ళం. ఆ శీల ప్రభుపాదులు వారి మాటలు ఊరికే చేస్తూ రిపీట్ చేస్తూ ఉన్నాం, ఆయన యొక్క పవిత్రతే ఈ యొక్క సంస్థను నడిపిస్తూ ఉందన్నమాట, ఆయన యొక్క సంకల్పం. అయితే అటువంటి వ్యక్తుల యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటే ఖచ్చితంగా మనకు శక్తి వస్తుంది, మనకు శక్తి వస్తుంది. గురు శరణాగతి అంటే అదనమాట, ఆచార్యుల యొక్క శరణాగతి అంటే అది. అట్లీస్ట్ నిజాయితీగా మనం మన హృదయం మీద చేపెట్టుకుని మనమల్ని మనం ప్రశ్నించుకుందాం. రోజులో ఒక్కసారైనా కానీ ప్రభుపాదుల వారి గురువు గారు 21 సంవత్సరాల వయసులో ప్రభుపాదుల వారికి చెప్పారు, నీవు ఈ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ కి ఈ సనాతన ధర్మాన్ని తీసుకెళ్లి ప్రచారం చేయి, వాళ్ళు పాటిస్తే ప్రపంచమంతా కూడా పాటిస్తుంది అని చెప్పి 21 సంవత్సరాల వయసులో ప్రభుపాదుల వారికి వాళ్ళ గురువు గారు చెప్తే, ఆయన 68 సంవత్సరాలు 69 సంవత్సరాల వరకు పోరాడుతూనే ఉన్నారు దాని మీద. కానీ మనం ఇస్కాన్ లోకి వచ్చినప్పటి నుంచి తత్వం రోజు 4 నియమాల గురించి మనం వింటూనే ఉన్నాం, 16 మాలలు జపం చేయమని చెప్పి చెప్తూనే ఉన్నారు, ఈ తత్వాన్ని వింటూ పవిత్రమైన భక్తి చేయాలంటూ ఉన్నారు. తర్వాత ఎంతమందిలో ఒక్కసారైన రోజులో ప్రభుపాదుల వారి ఆశయాలకు అనుగుణంగా నా యొక్క సమయాన్ని నేను కొంచెమన్నా కష్టపడి శ్రమించి పనిచేసి ఆయన యొక్క ఆశయ సాధనలో నేను ఒక సమిత కావాలా అన్నటువంటి సంకల్పం రోజులో ఒక్కసారైనా మనకు వస్తుందా ఆలోచించండి. రోజులో ఒక్కసారైనా ప్రభుపాదుల వారి యొక్క ఆశయం ఏంటి, ఆయన ఆశయానికి అనుగుణంగా నేను కూడా ఈ తత్వాన్ని పాటిస్తూ నలుగురికి ఇవ్వాలా అనేటువంటి ఆలోచన అట్లీస్ట్ ఒక్కసారైన రోజులో మనకు వస్తూ ఉందా? ప్రభుపాదుల వారికి మనకు అది వ్యత్యాసం. ప్రభుపాదుల వారు గురువు గారి మాటలను ఒక్కరోజు కూడా మర్చిపోలేదు ఆయన. మనమేంటి, ఉదయం నుంచి సాయంత్రం లోపల నాకెంత గుర్తింపు వస్తుంది, లేకపోతే ఆధ్యాత్మికంగా కూడా ఏమైనా నాకేమైనా దొరుకుతుందా, కొంచెం చెత్త చెదారం, లేకపోతే అది ఇది నేను నాది. కానీ ఆ మహానుభావుని యొక్క ఆశయాలు ఏంటి, వాటిని నేను ఎట్లా ప్రాపగేట్, ఆ సంకల్పం రోజులో ఒక్కసారి వస్తే సంఖ్య పెరిగిపోద్ది. ప్రభుపాదుల వారు లాగా ప్రతి ఒక్కరు ఒక ప్రభుపాద అవుతారు. ప్రభుపాద ఏం చేశారో ప్రతి ఒక్కరు చేయగలరు, అది చైతన్య మహాప్రభు ఆజ్ఞ, అమర ఆజ్ఞ. ఆయన చైతన్య మహాప్రభు చెప్పారు, తారే దేకే తారే కహే కృష్ణ ఉపదేశ్, ఎవరిని కలిసినా ఎవరితో మాట్లాడినా కృష్ణ ఉపదేశం చేయమన్నారు. ఏ కృష్ణ తత్వవేత్త సే గురు హోయ్, కృపన్యాస శూద్రకేనా హోయ్, ఏ కృష్ణ తత్వవేత్త సే గురు హోయ్, కృష్ణ తత్వాన్ని ఎవరు ప్రచారం చేస్తారో వాడు గురువు అని చెప్పి చెప్పారు. సారంగ ఠాకూర్ కి చైతన్య మహాప్రభు చెప్పారు, ఏ నువ్వెందుకు గురు శిష్యుల్ని స్వీకరించట్లేదు, ఆయన సారంగ ఠాకూర్ అన్నారు, నేనే ఇంకా శిష్యుడు కాలేదు స్వామి, నేనేమి గురు శిష్యుల్ని స్వీకరిస్తా, లేదు అమర ఆజ్ఞ, నా ఆజ్ఞ నువ్వు శిష్యుల్ని స్వీకరించాల. సో చైతన్య మహాప్రభు ఆజ్ఞాపించేసరికి ఆయన అన్నారు, రేపు ఉదయం నేను ఎవరిని చూస్తానో వాళ్ళకి దీక్ష ఇచ్చేస్తానన్నారు. గంగలో స్నానానికి వెళ్ళారు, ఆయన కళ్ళు మూసుకొని సంధ్యావందనం చేస్తూ ఉంటే ఏదో తగిలింది, తగిలేసరికి మొదటి వ్యక్తిని నేను తగిలాడు చూశాను, ఇతనికి దీక్ష ఇచ్చేసేయాల. అని చెప్పి, ఏయ్ నువ్వు నా శిష్యుడివి, నీ పేరు మురారి గుప్తా అన్నాడు.
కళ్ళు తెరిచి చూసేసరికి శవం ఉంది.
మరి ఆయనలో ఉన్నటువంటి పవర్, శవం లేచి కూర్చునింది, సాష్టాంగ నమస్కారం చేసి, అమీ ఆప్కి శిష్యు హై, మీ శిష్యుని నేను. ఆయన శక్తి ఎంత శక్తివంతమైందంటే గురువు గారి కన్నా శిష్యుడు చాలా పవర్ఫుల్ అయిపోయాడు. మురారి చైతన్య చరితామృతంలో ఉందన్నమాట. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేశారు, అరే నాయన నువ్వు బతికేవా, రారా ఇంటికి పోదాం అన్నారు. ఎవరు మీరు అన్నాడు. మీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు. నాకు తల్లిదండ్రులు జన్మనిచ్చిన వాళ్ళు నదిలో పడేశారు నన్ను, పాము కాడితే ఎవరన్నా మరణిస్తారు నదిలో పడేస్తారంట, నదిలో పడేశారు. మీ పిల్లవాడు నదిలో కొట్టుకుపోయాడు, నేను ఈయన పిల్లవాడిని అన్నాడు. నేను ఈయన పిల్లవాడిని, ఈయన నాకు జన్మనిచ్చారు, నేను ఈయన పిల్లవాడిని. సో మనందరి యొక్క తల్లిదండ్రులు మనకి జ్ఞానాన్ని ఇవ్వలేదు, మనకు నిజంగా ఈ జ్ఞానాన్ని ఇచ్చింది ప్రభుపాదుల వారు, ఆయన ప్రతినిధులు. వీళ్ళు మన తండ్రులు, తాతలు, ముత్తాతలు వీళ్ళన్నమాట. ఇది మన పరంపర, ఇది మన బ్యాక్గ్రౌండ్. వాళ్ళిచ్చింది మనం డెవలప్ చేయాలా, వాళ్ళిచ్చింది మనం పాటించాలా, ఇదన్నమాట. ఒకసారి నేను పరీక్షిత్ మహారాజు యొక్క డిస్క్రిప్షన్ ఉంది భాగవతంలో, దాంట్లో ఆయన యొక్క పూర్వీకులు, తాతలు ముత్తాతలు అంతా పాండవులు అది ఇది అని చెప్పి చెప్తా ఉంటే, క్లాస్ అయిపోయిన తర్వాత ఒక డివోటీ అడిగాడు అనమాట, ప్రభుజీ పరీక్షిత్ మహారాజు అంటే అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మనకేం బ్యాక్గ్రౌండ్ ఉంది ప్రభు అన్నాడు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నువ్వు గుర్తించట్లేదు నాయన. అదేంటి ప్రభు, మా తాతలు ముత్తాతలు వీళ్ళందరూ మంచి గొప్ప భక్తులు కాదు అన్నాడు. నువ్వింకా వాళ్లే మీ తాతలు ముత్తాతలు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు చాలా నీ బ్యాక్గ్రౌండ్ లేదనుకుంటున్నావు. ఎప్పుడైతే కృష్ణ చైతన్య ఉద్యమానికి వచ్చి శీల ప్రభుపాదుల వారికి నువ్వు శరణాగతి పొందావో, నీ తాతలు ముత్తాతలు మారిపోయారు, ఆ విషయం నీకు తెలియట్లేదు అన్నాను. అదేంటి ప్రభు, మా తాత ముత్తాతలు లెట మారిపోయాను. నీ గురువు గారు ఎవరన్నారు? జయపతాక స్వామి అన్నారు. ఆయన గురువు గారు ఎవరన్నారు? భక్తి వేదాంత స్వామి అన్నారు. ఆయన గురువు గారు ఎవరన్నారు? జయపతాక స్వామి గారు నీ తండ్రి. ఆయన తండ్రి గారు వచ్చి ప్రభుపాదుల వారు, ఆయన మీ తాత భక్తి సిద్ధాంత సరస్వతి ముత్తాత, ఆయన యొక్క ముత్తాత వచ్చి గౌరకిషోర్ దాస్ బాబాజీ, ఆయన యొక్క జేజీ వచ్చి భక్తి వినోద్ ఠాకూర్. ఇది మీ పరంపర, ఇది మీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి చెప్పాను. ఇది మన బ్యాక్గ్రౌండ్. వాళ్ళెవరు మనకి ఇది ఇవ్వలేదు, ఎవరు మనకి ఇచ్చారు ఇది? సనాతన గోస్వామి మరి ఆయన చైతన్య మహాప్రభుకి శరణాగతి పొందారు. ఒకసారి ఆయన బెంగాల్లో ఎక్కడో ప్రయాణం చేసిపోతూ ఉంటే బృందావనం నుంచి ఎక్కడో గ్రామంలో ఏదో నీళ్లు తాగుతారు, ఆయనకు అనారోగ్యం వస్తుంది, శరీరం అంతా స్కిన్ డిసీజ్ వస్తుంది. సనాతన గోస్వామికి శరీరం అంతా కుళ్ళిపోతుంది, చీముగారుతూ ఉంటుంది. ఆయన చాలా తట్టుకోలేని బాధ. ఆయన నేరుగా పూరికి వస్తారు, చైతన్య మహాప్రభు రథయాత్రలో పాల్గొంటున్నారని తెలుసు. పూరికి వచ్చి హరిదాస్ ఠాకూర్ దగ్గర వరకు వెళ్తారు. హరిదాస్ ఠాకూర్ని మహమ్మదీయుడు అని చెప్పి జగన్నాథ్పురి మందిరంలోకి అనుమతించేవారు కాదంట. ఆయన్ని మందిరంలోకి అనుమతించట్లేదని చైతన్య మహాప్రభు సాక్షాత్తు అదే జగన్నాథుడు హరిదాస్ ఠాకూర్ల వారి ఇంటికి ప్రతిరోజు వచ్చేవారంట. ఆయన్ని అనుమతించట్లేదు, నేను వచ్చి దర్శనమిస్తానని చెప్పి హరిదాస్ ఠాకూర్ దగ్గరికి చైతన్య మహాప్రభు ఆయన దర్శనం ఇవ్వడానికి రోజు వచ్చేవారు. ఈ సంగతి సనాతన గోస్వామికి తెలుసు కాబట్టి అక్కడికి వచ్చి కూర్చున్నారు.
ఏ మహాప్రభు రాలేదా హరిదాస్ అన్నారు. ఈరోజు ఆలస్యమైంది, ఇంకా రాలేదన్నారు. ఇద్దరు మాట్లాడుకుంటూ వెయిట్ చేస్తూ ఉన్నారు. చైతన్య మహాప్రభు వచ్చారు, సాష్టాంగ నమస్కారం చేశారు. చేసిన తర్వాత సనాతన గోస్వామి తన శరీరం అంతా వాసన దుర్గంధం వస్తూ ఉంది, చీము నెత్తురు కారుతూ ఉంది, మొత్తం శరీరం అంతా పుండు పడిపోయింది, దూర దూరంగా వెళ్తున్నారు. చైతన్య మహాప్రభు సనాతన గోస్వామిని చూసి,
ఏయ్ దొంగ అన్నాడు.
మహాప్రభు నేనేం అపరాధం చేశాను నన్ను దొంగ అంటున్నారు?
అవును నువ్వు దొంగవి.
భయపడదు కొంచెం, ఆ పిల్లడు ఉలిక్కిపడ్డాడు. సారీ నాన్న,
చెయ్యి నీ సైడ్ చూపించానమ్మా, దానికి కూడా సారీ.
నువ్వు దొంగవి
అన్నాడు. స్వామి నేనేం చేశానన్నా?
నీవు నాకు శరణాగతి పొందానన్నావు, నన్ను గురువుగా స్వీకరించానన్నావు. మరి నువ్వు నాకు శరణాగతి పొంది గురువుగా నన్ను స్వీకరించినప్పుడు నీ శరీరం నాది, నీ శరీరం ద్వారా నేను కొన్ని కార్యక్రమాలు జరగాలని చెప్పి నేను సంకల్పించాను. నా తల్లి నన్ను విజ్ఞప్తి చేసుకునింది బృందావనంలో ఉండకుండా పురీక్షేత్రంలో ఉండమని చెప్పి. బృందావనంలో జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నీ శరీరం ద్వారా జరగాలని చెప్పి నేను సంకల్పం చేశాను. అటువంటి నీ శరీరం నాది, ఆ శరీరంతో ఎన్నో కార్యక్రమాలు జరపాలని నేను ఆలోచించి ఉంటే ఆ శరీరాన్ని నువ్వు రేపు రథయాత్రలో జగన్నాథుని యొక్క చక్రాల కిందకు తోసేసి మరణించాలని చెప్పి అనుకున్నావు. అందువల్ల నువ్వు దొంగవి అన్నాడు. అందువల్ల నువ్వు దొంగవి. నీ శరీరం ద్వారా నేను ఎన్నో చేయాలనుకుంటే నా అనుమతి లేకుండా సనాతన గోస్వామి ఆయన ఆ యొక్క శరీరం అంతా కుళ్ళిపోయేసరికి ఆయన ఏమనుకున్నారంటే, ఇంక ఈ రకంగా జీవించడం దేనికి, రథయాత్రలో ఆ జగన్నాథుణ్ణి రథం మీద దర్శించి చైతన్య మహాప్రభు ఆయన తన్మయత్వంలో కీర్తన చేస్తూ ఉంటే తనివి తీరా ఆ కీర్తనను ఆలకిస్తూ ఆ జగన్నాథుని రథ చక్రాల కింద పడి మరణించడం ఉత్తమం అని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. ఈ విషయం చైతన్య మహాప్రభుకి తెలిసింది. ఎవడి అనుమతితో నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నావు నువ్వు అన్న, ఎవడి అనుమతితో ఆ నిర్ణయం తీసుకున్నావు? నీ శరీరం నీది కాదు, గురువుకు శరణాగతి పొందావు కాబట్టి నాది. నువ్వు ఏం చేసినా నా అనుమతితో చేయాలా అని చైతన్య మహాప్రభు చెప్పారు.
అంటే మనం ఏంటి అంటే ఈ తత్వం
మనం ఒక్కసారి మన గురువు ఎవరైనా అథారిటీస్ గురువు దగ్గర కూడా వస్తా ఉన్నాడు. వచ్చి ప్రభు నా మనసు ఏం బాగాలేదు, నేను ఇటు చేయాలనుకుంటున్నా, వద్దునైనా నీకు అది మంచిది కాదు ఇచ్చి బా. మీరంటే నాకు చాలా ఇష్టం ప్రభు, కానీ మీరు చెప్పింది చేయను నేను. ఉపయోగం లేదు. గురుముఖ పద్మవాక్య నిజమైన శ్రేయోభిలాషులు మనకెవరు అంటే నిజంగా ఈ మార్గంలో మనల్ని పురోభివృద్ధికి ప్రేరేపించేటువంటి వ్యక్తులు అన్నమాట. అయితే మనం ఏంటి అంటే ముందు చూపుతోటి మనం చెప్తాం, ఒరే నాయన వద్దు, అటు పోతే నువ్వు దెబ్బతింటావు అంటావు. కానీ నా మీద ఈర్ష్యతో అటు వెళ్ళొద్దని చెప్పి చెప్తున్నట్టున్నాడు. ఈర్ష్యతో కాదు, అనుభవంతో అంటే పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం లేదు. శాస్త్రంలో చెప్పున్నారు ఇది చేస్తే ఇది పొందుతావు, ఇది చేస్తే ఇది పొందుతావు. మరి తత్వదర్శన గురువు ఎవరు తత్వాన్ని దర్శించున్నాడు, నువ్వు కష్టపడతావు అని చెప్తున్నాడు. కానీ మనకేమో నా మీద అసూయతో చెప్తా ఉన్నాడు. ఎవరో ఒక ఎలక్ట్రీషియన్ శిష్యుడు ఉన్నాడంట, ఎలక్ట్రీషియన్ గురువు ఉన్నాడంట. ఆ శిష్యుడికి చెప్పేవాడంట, ఎవరి నాయన మెయిన్ లైన్ తో చాలా కేర్ఫుల్ గా ఉండరా, చేతులు కళ్ళు తగిలించకుండా ఎట్లా అన్నాడంట. ఎన్నిసార్లు చెప్పినా వీడు అప్పుడప్పుడు తగిలిస్తుండేవాడంటే కొంచెం షాక్ కొడతా ఉండేదండ. ఈయన చెప్తానే ఉండేవాడు. ఒకరోజు గురువు గారికి ఫోన్ వచ్చింది, మీ శిష్యుడికి పెద్ద షాక్ కొట్టింది, హాస్పిటల్లో ఉన్నాడు అన్నాడు. అని గురువుగారు పరిగెట్టుకుంటే కంగారుగా పోయారనమాట. ఒరే ఎన్నిసార్లు చెప్పాను రా మెయిన్ లైన్తో జాగ్రత్తగా ఉండాలని, చేతులు కళ్ళు తగిలియద్దని చెప్పి అని చెప్పానంట. అప్పుడు వాడన్నాడంట, గురువుగారు మీరు ఎన్నిసార్లు చెప్పినా నేను విన్నాను, కానీ మీరు అప్పుడప్పుడు మీ కాలు తగిలిస్తూ ఉండేవాళ్ళు, మీరు తగిలిస్తే లేదు నేను తగిలిస్తే ఏంటని తగిలిచ్చాను అన్నాడంట. అప్పుడు గురువుగారు ఓరి పిచ్చోడా బాగా చూడరా అని ప్యాంటు కొంచెం పైకి ఎత్తాడంట. ఈ కాలు నేను తగిలిచ్చి అసలు కాలు పోయింది, ఇది చెక్క కాలు, దేనికి తగిలిస్తే ఏమి రది అన్నాడంట. అసలు కాలు పోయింది, ఇది చెక్క కాలు బాబు, ఇది మెయిన్ లైన్ ఏమి ఆఫ్ లైన్ ఏమి దేనికి తగిలిస్తే చెక్క కాలు ఇది అని చెప్పి చూపించాడు. సో ఈ రకంగా మనం ఏంటి అంటే చిన్నపిల్లవాడు మట్టితో ఆడుతూ ఉంటాడు, కత్తితో ఆడుతూ ఉంటాడు. ఆయన పెద్దలు చెప్తారు వద్దురా కత్తితో ఆడద్దు అంటాడు, వాడు బాల్యోచితంగా వినడు, ఒక లెంపకాయ కొట్టి కత్తి లాగేసుకుంటాడు. వాడు ఏమనుకుంటాడు, నా తండ్రి ఎంత కఠినాత్ముడు, ఆడుకుని ఆట వస్తువు నా చేతిలోంచి లాగేశాడు. కఠినాత్ముడు కాదు తండ్రి, కరుణతో, అది ఆట వస్తువు కాదు, దాంతో నువ్వు గాయపరుచుకుంటావు. సో అందువల్ల ఆధ్యాత్మిక చింతనలో మనం వెళ్ళేటువంటి మార్గం అది కొంచెం డీవియేషన్ అయినా, అటు డీవియేషన్ అయి పతితులైనటువంటి వ్యక్తులు చాలా మంది ఉండడం వల్ల అనుభవంతో వద్దు 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 లేదు, నేను పట్టిన పట్టు వదలను విక్రమార్కుడిని అని నష్టపోయేది ఎవరు. అందుకనే ప్రభుపాదులు వారు చెప్పారు, 3 types ఆఫ్ ఇంటెలిజెంట్ పీపుల్, ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెంట్ ఫెలో, సెకండ్ క్లాస్ ఇంటెలిజెంట్ ఫెలో, థర్డ్ క్లాస్ ఇంటెలిజెంట్ ఫెలో. ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెంట్ ఫెలో ఎవరు అంటే అరే మంటల్లో చేయి పెట్టద్దురా అని చెప్పి చెప్తే విని పెట్టడనమాట. సెకండ్ క్లాస్ ఇంటెలిజెంట్ ఫెలో ఎవరంటే పెడితే ఏమన్నా బంగారు కంకణం వస్తుందేమో, నా మీద అసూయత పెట్టద్దు అంటున్నాడు, పెట్టి చూద్దాం అని పెడతాడు. నిజంగానే వస్తుంది కంకణం బొబ్బ. అది వచ్చిన తర్వాత కేర్ఫుల్ గా ఉంటాడు. థర్డ్ క్లాస్ ఇంటెలిజెంట్ ఫెలో ఏం ఎవడు అంటే, ఒక చేయి పెట్టి కాల్చు, దీనికి అట్ట అయిందిలే ఇది కూడా పెట్టి చూద్దాం అంటాడు. ఈడు థర్డ్ క్లాస్ ఫెలో, ఇంక వాడినెవడు ఏం చేయలేదు. సో ప్రభుపాదులు వారు ఏమంటారంటే, అట్లీస్ట్ మనందరం ఏదో ఒక రకంగా ఒకసారన్నా కాల్చుకొని ఉన్నోళ్ళే, అందరూ రెండోసారి కాల్చుకోబోక, సరెండరు, శరణాగతి పొందు, శరణాగతి పొందు. చైతన్య మహాప్రభు ఊరికినే చెప్పలేదు, బ్రహ్మాండ బ్రహ్మితే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాద పాయ భక్తిలత బీజ. బ్రహ్మాండం అంతటలోకి భాగ్యవంతుడెవరు? గురువు కృష్ణు యొక్క ప్రసాదం ఎవరికైతే లభించిందో వాడు భాగ్యవంతుడు. మరి గురువు కృష్ణు యొక్క ప్రసాదం ఎవరికి లభిస్తుంది? ఇవన్నీ తూచా తప్పకుండా పాటించిన వాడికి. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుకి చాలా మంది శిష్యులున్నారు, కానీ ప్రభుపాదుల వారే ఆయన యొక్క సంకల్పాన్ని కార్యరూపం చూపించారు, అది చేసి చూపించారు. కారణం ఏంటి? ఆయనలో ఆ పట్టుదల ఉండింది. ఆ గురువు యొక్క వాక్కుని హృదయంలోకి తీసుకున్నారు. ఆయన వేరే గురించి ఆలోచించలేదు. అందుకని ప్రభుపాదుల వారు ఒక లెక్చర్లో చెప్తారు, ఏకేహా కురునందన. ఆయన ఏం చెప్తారు అంటే, ద్రోణాచార్యుల వారు పాండవుల్ని కౌరవుల్ని విద్య నేర్పించడానికి పిలిపించినప్పుడు అందరినీ చెట్టు మీద ఒక పక్షిని పెట్టారు. ఆ పక్షిని పెట్టి ఒక్కొక్కరిని పిలిచారు. ధర్మరాజుని పిలిచారు, నీకేం కనిపిస్తున్నాయన్నారు. బ్యూటిఫుల్ సీనరీ అన్నాడు, నువ్వు పక్కరా అన్నాడు. భీముని పిలిచాడు, నీకేంటాడు? అబ్బా, కొండలు, చెట్టు, కొమ్మలు, కాయలు అన్నాడు, నువ్వు పక్కరా అన్నాడు. అర్జునుడు పిలిచాడు, నీకేం కనిపిస్తుంది అన్నాడు. టార్గెట్ ఏంటి? పక్షి యొక్క కనుగుడ్డులో కొట్టాల బాణం. అర్జునుడు అన్నాడు, నాకు ఆ కనుగుడ్డు తప్పించి ఇంకేం కనిపించట్లేదన్నాడు. సో ప్రభుపాదులు వారికి చెప్తూ, నిజమైనటువంటి శిష్యుడు ఏంటి అంటే, ఆ గురువు యొక్క ఆదేశాలు తప్పించి మైండ్లో ఇంకేం ఉండకూడదు, నథింగ్ ఎల్స్. ఆడు అర్జునుడిలాగా విజయాన్ని సాధించగలడు, ఇంకేం ఉండకూడదు. మీరు ఎప్పుడైనా గుర్ర బండి చూసారా? జట్కా బండి. గుర్రానికి కళ్ళకేం కట్టుంటారు? దంతలు కట్టుంటారు. ఎందుకు తెలుసా? ఈ సైడ్ ఆ సైడ్ చూస్తే ఎక్కడో గడ్డి కనిపిస్తుంది, ఎక్కడో కాగితం కనిపిస్తుంది, దాని స్పీడు తగ్గిపోద్ది. అవన్నీ కనిపించకుండా ఉంటే అది స్పీడ్గా పోద్ది అని చెప్పి కడతారు. మనల్ని కూడా రూపగోస్వామి, సనాతన గోస్వామి వీళ్ళందరూ ఉపదేశామృతం, భక్తికి అనుకూలించేటివి, భక్తికి అనుకూలం లేనివి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా, ఇది చేయకూడదు చేయకూడదు, చేయాల్సినవి చేయాలా, ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే, మనకు కూడా చేయకూడని చేస్తే ఆ గుర్రం స్పీడ్ ఎట్ట తగ్గిపోతుందో మనకు కూడా తగ్గిపోద్ది, కాబట్టి ఇట్లా కట్టేసుకోవాలి మనం. కృష్ణ చైతన్యం అయితేనే నేను దాని మీద ఆలోచిస్తాను, దాని మీద ధ్యానం పెడతాను, లేకపోతే లేదు. మీ మైండ్ కూడా బాగా ఉందనుకోండి, సర్వీస్ హ్యాపీగా చేస్తారు. మైండ్ ఏదైనా లోపల డిస్టర్బ్ చేస్తుంది అనుకోండి, ఏదో ఒక ఇంద్రియం కలత పెడుతూ ఉంది, అప్పుడు మనం ఎట్టుంటాం? అక్కడి ఓటి అడుగుతారు, ఏమంటున్నాం, ఎప్పుడు బాగుండదు, ఎప్పుడు బాగలేదు, మైండ్ బాగుండదు. అందుకని ప్రభుపాదుల వారు ఒక లెక్చర్లో చెప్తారు, ఎక్కడైనా క్రాక్ ఇచ్చింది అనుకోండి బిల్డింగ్ కి, మొదట సన్న కనిపిస్తుంది, మీరు గమనించారో లేదో, దాంట్లో గాలి పోయే కొంది సంవత్సరాలు గడిచే కొంది అది పెద్దది అవుతుంది అన్నమాట. మన మనసులో కూడా క్రాక్, కృష్ణ చైతన్యం అనేదానికి క్రాక్ ఇవ్వకూడదు. ఏదో ఒక ఎలిమెంట్ క్రాక్ ఇచ్చామనుకోండి అది పెద్దదైపోద్ది. లాస్ట్కి ఏంటి అంటే, కృష్ణ చైతన్యానికి సరిపోవాలని చెప్పేసి వెళ్ళిపోతాం మనం. సెలవు చీటి, రిజిగ్నేషన్ భక్తికే. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, శాస్త్రాలు ఏం చెప్తున్నారు అంటే, భక్తిలోకి రావడం కాదు, భక్తిని సస్టైన్ చేసుకోండి, భక్తిలో స్థిరంగా ఉండడం, ఇది ఇంపార్టెంట్. ఆయారం గయారం, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలా మంది ఉంటారు, స్థిరంగా ఉండడం చివరి క్షణం వరకు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో చివరి క్షణం వరకు మనం ఆ భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ ఆ భగవంతుని యొక్క ధ్యానంలో మనం శరీరాన్ని వదిలిపెట్టడం, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని. ఆడు సక్సెస్ఫుల్ అన్నమాట. దానికి ఎవరైతే సక్సెస్ఫుల్గా ఆధ్యాత్మికంగా ఉన్నారో వాళ్ళ అడుగుజాడల్లో మనల్ని నడవమని చెప్తున్నారు. మహాజనాను గతానుపంత. మహాజనుల యొక్క అడుగుజాడల్లో క్రమం. చూడండి మీరు మాయ ఎంత ట్రిక్కో చూడండి. మీరు స్కూల్లో దాంట్లో చేర్పించారనుకోండి పిల్లోడిని, పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారు, రే వారికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందిరా, నువ్వు కూడా వాడిని ఫాలో చేయి, ఫస్ట్ ర్యాంక్. ఫెయిల్ అయినోడిని ఫాలో చేయమని చెప్పం మనం. వీడు కూడా ఎవడు ఫెయిల్ అయినోడిని అనుసరించడు, అనుసరిస్తే వాడు పోతాడు. కానీ భక్తిలో మాత్రం చూడండి, ఆడు సేవ చేయలేదు ప్రభు నేనెందుకు చేయాలా, ఆడు జపం చేయలేదు ప్రభు నేనెందుకు చేయాలా. నువ్వు పోయినోడి గురించి ఆదర్శంగా తీసుకుంటావు, అక్కడేమో తీసుకో. ఎవడైనా కానీ సక్సెస్ఫుల్ బిజినెస్ వ్యాపారవేత్తలు అందరూ కూడా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ని ఆదర్శంగా తీసుకుంటారా? ఐపి పెట్టినోడునో పాపర్ అయిపోయినోడునో ఆదర్శంగా తీసుకుంటారు చెప్పండి? అన్ని దగ్గరలో మాత్రం సక్సెస్ఫుల్ అనే తీసుకుంటారు, భక్తిలో మాత్రం ఎవడు చేయట్లేదో వాడిని ఆదర్శంగా తీసుకుంటారు, ఎవడైతే ఆచరించట్లేదో వాడిని ఆదర్శంగా తీసుకుంటారు. సో అందుకని మొన్న ఒక వండర్ఫుల్ పాయింట్ ప్రభుపాదులు వారు, వాడు చేయట్లేదు వీడు చేయట్లేదు, వాడు అన్నం తినలేదు వీడు అన్నం తినలేదు, నువ్వు అన్నం తినకుండా కూర్చుంటావా, నీ కడుపు కాలుతుంది నువ్వు తింటావు. సో వాడు భక్తి చేయలేదు వీడు భక్తి చేయలేదు, వీడు తప్పు చేశాడు వాడు తప్పు చేశాడు, అది నీకు అనవసరం, నీ భక్తి నువ్వు చూసుకో, నీ భక్తి నువ్వు చూసుకో. లాస్ట్ టైం కూడా ఒక మంచి పాయింట్ ఒకటి చెప్పాను, ఈరోజు కూడా చెప్పి సమయం అయిపోయినట్టుంది. అదేంటి అంటే ప్రభుపాదులు వారు మనకేం చెప్పారంటే ఇది ఒక స్పిరిచువల్ హాస్పిటల్ అన్నారు. మీరు చాలాసార్లు వినుంటారు అది, ప్రభుపాదులు వారు ఇస్కాన్ స్పిరిచువల్ హాస్పిటల్ అన్నారు. బయట హాస్పిటల్లో శరీరానికి చికిత్స ఇస్తారు, ఇక్కడ ఆత్మకి చైతన్యానికి చికిత్స ఇస్తారు అని చెప్పి చెప్పారు. మీరు ఎంతమంది లైఫ్లో ఎప్పుడో ఒక్కసారన్నా మీకు అనారోగ్యం వచ్చిందా, జ్వరం రావడం కానీ? అందరూ ఒకసారన్నా హాస్పిటల్కి వెళ్ళారా, వెళ్ళినోరు ఎవరన్నా ఉన్నారా, వెళ్ళినోళ్ళు అందరూ, నేను కూడా. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రొసీజర్ ఏం జరుగుతుంది అక్కడ? మీరు వెళ్ళి ఓపీ తీసుకుంటారు, మీకు నంబర్ ఇస్తారు, మిమ్మల్ని ఎప్పుడు పిలుస్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. పిలిచిన తక్షణమే పోయి డాక్టర్కి మీ బాధలని చెప్పుకొని బయటకు వచ్చేస్తారు, మెడిసిన్ అది తీసుకుని వచ్చేస్తారు, అవునా కాదా? ఎవరైనా అక్కడ ఒక 40 మంది పేషెంట్లు ఉంటే ఈ పేషెంట్ పోయి ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాడు మూలుగుతూ ఉన్నాడు, అబ్బో అన్నాడు, నీ రోగం ఏంటి నీ రోగం ఏంటి అని. ఆయన వాడేదో వాడి రోగం చెప్పిన తర్వాత ఇంకోటి దగ్గరికి పోయి నీ రోగం ఏంటి నీ రోగం ఏంటి. మీరు ఆ ఎంక్వైరీ ఎవరైనా చేశారా ఎప్పుడన్నా చెప్పండి? ఆడుండే 30-40 మంది పేషెంట్లు ఉంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నీ రోగం ఏంటని వాడి గీరి, నీ రోగం ఏంటని వాడిని గీరి, నీ రోగం ఏంటని వాడిని గీరి, ఎవరన్నా చేశారా చెప్పండి? ఎవరు చేయలేదు కదా. కానీ ఇక్కడ మనం చేసేది అదే, మన రోగం గురించి మనం పట్టించుకోము, వీడి రోగం ఏంటి వాడి రోగం ఏంటి వాడి ప్రాబ్లం ఏంటి భక్తిలో వీడి ప్రాబ్లం ఏంటి అని చెప్పి ఎంక్వైరీలు చేసి 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 పెద్ద రోగం తెచ్చుకొని భక్తి పోగొట్టుకొని పోతాం అన్నమాట. అంగీకరిస్తారా లేదో చెప్పండి నిజాయితీగా. ఇది చేసేది, ఇది మిస్టేక్, ఇది మిస్టేక్. నాకు ఇది స్పాంటేనియస్ గా వచ్చింది రియలైజేషన్. పండరిపూర్ లో ఒకసారి నేను వెళ్ళినప్పుడు ఒక డివోటీ ఏదో క్వశ్చన్ అడిగాడు అనమాట. మనం మన యొక్క డివోషనల్ సర్వీసు మనం సీరియస్ గా చేసుకోకుండా మైండ్ వాళ్ళ యొక్క భక్తి వీళ్ళ యొక్క భక్తి, వీడు చేయలేదు వాడు చేయలేదు అని చెప్పి అది ఎక్కువ డిస్టర్బ్ చేసి మన భక్తిని మనం చేయం ప్రభు అసలు ఏంటి అంటే అప్పటికప్పుడు ఆయన ప్రశ్నిస్తే అప్పటికప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఆయనకి ఇచ్చాను అనమాట. ఇది నాయన మనం చేసే పరిస్థితి. మన రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి దాన్ని అయితే కుదుర్చుకోవాలి ట్రై చేస్తాము, కానీ భక్తిలో మనకు వచ్చి అందరు రోగాలు మనకు కావాలి, వీడి కథ ఏంటి వాడి కథ ఏంటి వీడి కథ ఏంటి వాడి కథ ఏంటి అన్ని రోగాలు నెత్తినేసుకుని పెద్ద రోగం లాస్ట్లో అనమాట. అది మన బిజినెస్ కాదు. ఎందువల్లంటే అందరు రోగాలు తెలుసుకునే లోపల మనకు టైం అయిపోద్ది. సో నువ్వేంటో నిన్ను నువ్వు ఉద్ధరింప చేసుకునే దానికి నీ యొక్క నామం తీవ్రంగా చేసుకో. శాస్త్రాలు ఎంతమంది మనం శీల ప్రభుపాదుల వారి గ్రంథాలు వితరణ చేస్తూ ఉన్నాం. ప్రభుపాదులు వారు చెప్పారు, మీరు చెప్పే టార్గెట్స్ నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది, ఉత్సాహాన్ని ఇస్తుంది, ఇన్ని పుస్తకాలు వితరణ చేశారని, కానీ నాలో ఒక అసంతృప్తి ఉంది అని. ఏంటి ప్రభుపాద మీలో అసంతృప్తి? నా శిష్యులు పుస్తకాలు వితరణ చేస్తున్నారు కానీ చదవట్లేదు, అదే నాలో అసంతృప్తి అన్నారు. ఎంతమంది భగవద్గీత క్షుణ్ణంగా చదివాం, ఎంతమంది భాగవతాన్ని క్షుణ్ణంగా చదివాం, ఎంతమంది చైతన్య చరితామృతం చదివాం,
ప్రభుపాదుల వారి గ్రంథాలన్నీ చదివాం, దాంట్లో ప్రభుపాదుల వారి భక్తి అనేటువంటిది ఏ రకంగా నువ్వు పొందుతావు అన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ఎంత మాత్రం మనం అర్థం చేసుకున్నాం. అందుకనే హరిభక్తి సుదోదయం చెప్తుంది, భగవద్భక్తి హీనస్య జాతి శాస్త్రం జపం తపం అప్రాణస్య హీ దేహస్య ముండనం లోకరంజనం. అరే ఇన్ని సంవత్సరాలు వచ్చాయి నాకు అనేది కాదు, నేను నిజంగా లవ్ ఫర్ కృష్ణ, కృష్ణుని పట్ల ప్రేమ ఉందా, కృష్ణ ప్రేమ నువ్వు పొందావా, నాకు శాస్త్రాలు తెలుసు, గొప్ప జన్మనెత్తాను, జపాలు చేస్తున్నాను, తపస్సులు చేస్తున్నాను, నీవు ఇవన్నీ చేసి ఆ భగవద్భక్తి అనేది నీలో లేకపోతే అప్రాణస్య హీ దేహస్య ముండనం లోకరంజనం. శవాలంకరణ, ప్రాణము లేనటువంటి దేహానికి అలంకరణ అంతేకాని ఇంకేం ఉపయోగం లేదు, ఇంకేం ఉపయోగం లేదు. సో కృష్ణ కోసం ప్రతినిత్యం కూడా, కృష్ణ నీ అనుగ్రహం నాకు కావాలా, మనసు ఇంకా చంచలంగా ఉంది, స్థిరత్వం కావాలా, పవిత్రత కావాలా, రోజు ఏడవాలా ఏడవాలా. సో ప్రభుపాదులు ఒకరోజు, ప్రభుపాదులు వారు ఒకరోజు ఆయన లెక్చర్ చెప్పారు, వీ షుడ్ క్రై ఫర్ ద మెర్సీ ఆఫ్ కృష్ణ, కృష్ణుని యొక్క కరుణ మన మీద కురవడానికి మనం ఏడవాలా అని చెప్పి అన్నారంట. మరుసటి రోజు ఒక శిష్యుడు వచ్చి, ప్రభుపాద్ కృష్ణుడి కోసం ఏడవమన్నారు, నాకు ఏడుపు రావట్లేదు అన్నాడంట వెటకారంగా. అప్పుడు ప్రభుపాదులు వారు అన్నారంట, ఏడుపు రావట్లేదని ఏడు అన్నాడంట, ఏడుపు రావట్లేదని ఏడు అన్నాడు. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే, అర్జునుడు వాళ్ళు వీళ్ళు పోతున్నారని ఏడుస్తున్నారు, వాళ్ళు వీళ్ళు పోయేది కాదు మనం కూడా పోతాం, ఆ విషయం మనకు అర్థం కావట్లేదు. సో మనం ఏడవలసింది దేనికి, ఆ కృష్ణుని యొక్క కృపని పొంది జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, దీనికి ఒక శాశ్వతమైన పులుస్టాప్ పెట్టడం కోసం, ఆయన కృప ఉంటేనే పెట్టగలం ఆ పులుస్టాపు, దానికోసం మనం ఏడవాలా. ఆ ఏడుపులో భాగమే ప్రతినిత్యం నామం చేయడం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మరి ఏడుపు కూడా తల్లి పాల కోసం పిల్లవాడు ఏ రకంగా రోధిస్తాడో అంత సీరియస్నెస్ ఉండాలి నామం చేసేటప్పుడు. మీరందరు చిన్నప్పుడు బుడ్డీలు బొమ్మల కోసం తండ్రి గురించి తండ్రిని అడిగారు, అనా నాకు ఆ బొమ్మ కావాలి షాప్లో ఉండేది అని క్యాజువల్గా అడిగారు అనుకోండి, ఏ చాలా బొమ్మలు ఉన్నాయి పదరా పోదాం అంట, తండ్రి అటెన్షన్ ఇవ్వడు నువ్వు అంత క్యాజువల్గా అడిగితే, నాన్న నాకు బొమ్మ కావాలా అన్నాడు. ఎన్ని బొమ్మలు ఉన్నారా వద్దులేరా అంటాడు. అప్పటికి కూడా ఆయనలో కరగలేదు, ఈయన ఇంక రోడ్లో చచ్చిలు పడిపోతాడు, ఇంకా కుదరదురా అని చెప్పి, సరే ఈ ఒక్కసారికి ఇప్పించేస్తాను ఇంకా అడగదు అని చెప్పి, అప్పుడు ఒక బొమ్మ కోసమే అంత. కృష్ణ ప్రేమ దానికోసం కూడా, కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కృష్ణుడు వినాలా, నువ్వే నాకు కావాలా, నాకు ఇంకేముందు బొమ్మలొద్దు నువ్వు కావాలా, ఆయన కన్విన్స్ అవ్వాలా వీడు నిజంగా నేను కావాలా అని తప్పిస్తున్నాడని కన్విన్స్ అవ్వాలా అనుకుంటే, ఆయన కన్విన్స్ అయితే అట్ట పొందుతాం కృష్ణుణ్ణి. మరి ఆయన కన్విన్స్ కావాలంటే హృదయంలోనే ఉన్నాడు సాక్షిపుత్రుడిగా, నటన కాదు హృదయంలోనే ఉన్నాడు. సో అందువల్ల మనందరం కూడా చాలా సీరియస్గా ఆలోచించి ఈ యొక్క కృష్ణ చైతన్యం అన్నటువంటిది సృష్టిలో ఉన్నటువంటి సర్వ మానవాళికి కూడా శ్రేయోభిలాషిష్యుల ప్రభుపాదుల వారు రోజులో ఒక్కసారైనా ప్రభుపాదుల వారి యొక్క ఆశయాల కోసం నేను జీవిస్తున్నానా లేనా అన్నటువంటి ప్రశ్న, ఆయన ఆశయ సాధనలో నేను ఎంతమాత్రం నా యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎంతమాత్రం నేను ఇది ఇతరులకు ఇవ్వాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను అనేటువంటి తపన ఇవన్నీ మనలో ఉన్నప్పుడు, నేను పొందాలని ఎంత అనుకుంటున్నాను ఇవన్నీ ఉన్నప్పుడు
ఇది ఒక పెద్ద ఉద్ధృతమైనటువంటి మూమెంట్గా అవుతుంది. మనం ఏంటి అంటే క్రమంగా ఫెమిలియారిటీ లీడ్స్ టు కంటెంప్ట్. ఈ భౌతిక జగత్తులో ఏంటి అంటే రెగ్యులర్గా మనకు అసోసియేషన్ దొరుకుతుంటే వాల్యూ తెలియదు అనమాట. వాల్యూ తెలియదు, ఫెమిలియారిటీ మనకి ఎక్కువ దాని గురించి ఇదవుతుంటే దానికి విలువ తెలియదు అనమాట. కానీ భక్తులు అట్టు ఉండకూడదు, భక్తులు అట్టు ఉండకూడదు. చూడండి, మొదటి రోజు మనం వచ్చినప్పుడు ప్రభువుని కలిసినప్పుడు
ప్రభు ప్రభు హరికృష్ణ ప్రభు
చరణామృతిస్తే ఇప్పుడు నిజంగా నువ్వు భక్తిలో పెరిగితే మొదటి టన్నోడు ఇంకా వినయం రావాలా దాని. ఈ చరణామృతి వాల్యూ ఏమైనా తగ్గిపోయిందా? సేమ్ మొదటి రోజు వాల్యూ, ఈరోజు వాల్యూ, చరణామృతి చరణామృతే. మరి మొదటి రోజు నువ్వు మాల పట్టుకున్న రోజు ఎట చెప్పని చేసావు? అపర విశ్వామిత్రుడు రే విష్ణు రే విష్ణు విష్ణు విష్ణు. ఇప్పుడు రాడార్ చాంటింగ్. రాడార్ చాంటింగ్ రాడార్ అంటే ఏంటి చెప్పండి? అంత ఇన్ఫర్మేషన్ లాక్కుంటుంది రాడార్. మన రాడార్ చాంటింగ్ అని ఎందుకన్నారు దాన్ని అంటే, టెంపుల్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా కావాలా, జపం కావాలా, ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. ఇద్దరు మాట్లాడుకుంటుంటే పక్కన
రే కృష్ణ రే కృష్ణ 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 రే రామ
వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు కూడా వినాలా, జపం కూడా అయిపోవాలా. అందుకని దాన్ని రాడార్ చాంటింగ్ అన్నారు. ఇవేవి మనల్ని సంసారం నుంచి బయట వేయవు, ఇది అర్థం చేసుకోవాలా. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. ఆయన ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మాల యొక్క స్వల్ప ధర్మమే మనల్ని బయట వేస్తుంది అనమాట. సో అందుకని భక్తులు ఏంటి అంటే తీవ్రత పెంపొందించుకొని సాధన తీవ్రత, తర్వాత ఆ దృఢమైన సంకల్పం, ప్రభుపాదుల వారి యొక్క భావన. 70 సంవత్సరాల వ్యక్తి ప్రపంచాన్ని ఉద్ధరింపడానికి అంత కష్టపడ్డారు, మనం ఎందుకు చేయకూడదు? ఆయన యొక్క అడుగుజాడలు మనం ఎందుకు నడవకూడదు? అందుకని భక్తుల్లో ఉండాల్సిన లక్షణం జీవకారుణ్యం, జీవుని పట్ల కరుణ ఉండాలి. మనం ప్రభుపాదులు వారు ప్రతి ఒక్క వ్యక్తిని ఆత్మదృష్టితో చూస్తున్నారు, వీడినెట్ట కాపాడాలి ఈ సంసారం నుంచి, జన్మ మృత్యు జర వ్యాధి నుంచి అనేటువంటి తపన ఉండింది. మనకు మనం ఆత్మదృష్టితో చూడట్లేదు, ఏదో ఒక రకంగా కృష్ణుడిని ఇస్తే కానీ వాడు కాపాడబడ్డారు అన్నమాట. సో అందుకని ఈ క్వాలిటీస్ మనం డెవలప్ చేసుకుని ఆ ప్రభుపాదులు వారి యొక్క ఆశయ సాధన కోసం మనందరం కృషి చేస్తే ఇంకా భక్తులు పెరుగుతారు, భక్తులు పెరుగుతారు, ఉద్ధృతం అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఆయన క్వశ్చన్ ఏంటి అంటే, ఎవరో ఒకరు లెంపకాయ కొడతారు, రుణపడి ఉన్నాం కాబట్టి దానివల్ల జరుగుతూ ఉంది, శ్రీకృష్ణ భగవానికి మనం శరణాగతి పొందితే అటువంటి రుణాల నుంచి విముక్తి కలగచ్చా అని చెప్తున్నారు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి జీవిత ఖైదు పడి ఉంటుంది, 18 సంవత్సరాలు 16 సంవత్సరాలు జైల్లో ఉండాలన్నమాట. కానీ అతని నడవడికలో మార్పు వస్తే ఆ జైలు సూపర్నెంట్ గమనిస్తే ఏదో స్వతంత్ర దినోత్సవం రోజు ఏదో ఒక రోజు ఒక 5 సంవత్సరాల ముందులే రిలీజ్ చేసేయచ్చు. ఎప్పుడు రిలీజ్ చేస్తాడు? ఆళ్ళలో మార్పు వచ్చినట్టు. సో భగవత్ శరణాగతి పొందినప్పుడు మనలో మార్పు వచ్చింది, పరమాత్మ సాక్షిభూతుడు చూడాల, అప్పుడు మన వాళ్ళ నుంచి విముక్తి చేస్తాడు, ఆ రుణబంధం నుంచి విముక్తి చేస్తాడు. అదే ఆయన శ్లోకంలో చెప్పారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం తాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. అహం తాం సర్వపాపేభ్యో, నువ్వు పూర్ణ శరణాగతి నాకు ఎప్పుడైతే పొందావో. అయితే మనం ఒక్కోసారి ఆ శరణాగతి అనే దాంట్లో కూడా కొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలి. ఒకసారి మనం ఏమనుకుంటామంటే శరణాగతి అంటే నేను కృష్ణ భక్తుడిని అయిపోయాను అంటే మాట అంటే శరణాగతి అనుకుంటాం. మొన్న సంక్రాంతి రోజు రాజమండ్రిలో 1,000 మంది వచ్చారనమాట. ఆ రోజు ఉపన్యాసంలో నేను జస్ట్ మొదలు పెట్టడమే, ఏం మొదలు పెట్టాను అంటే ఈరోజు అందరూ చాలామంది గుడికి వచ్చారు, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు అన్నాను. వాళ్ళందరూ కొంచెం కళ్ళు పెద్ద చేసేట్టు చూశారనమాట, ఇదేంటి ఇది వెనకడ తెలిసింది, ఈయన కూడా ఏమన్నా ఒక బాబాయో మొత్తం అన్నీ తెలుసుకుంటున్నాడేమో. సో మీ కళ్ళను బట్టే మీకు ఆశ్చర్యం వచ్చేసింది, నాకేం తెలుసు ఎట తెలిసిపోయింది అని. కామన్ సెన్స్ అది, మీరందరూ ఎందుకు వచ్చారంటే సంక్రాంతి రోజు వచ్చేసి భగవంతుని ప్రే చేసి వెళ్ళిపోదాం, ఎట్లాగూ న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుంది కదా, వచ్చే సంక్రాంతి వరకు నేను చేసిన పనికి మాలిన పనులన్నీ చూడకుండా స్వామి నన్ను చల్లగా కాపాడు అని చెప్పి ఏదో ఒక ప్రేయర్ చేసి వెళ్ళిపోవడానికి వచ్చారు. కానీ ఇది అటు జరగదు. నేను ప్రధానమంత్రిని సంపూర్ణంగా గౌరవిస్తాను, ప్రధానమంత్రి పొజిషన్ని కూడా అంగీకరిస్తాను, ప్రభుత్వ చట్టాలని కూడా అంగీకరిస్తాను, ప్రధానమంత్రికి రోజు సెల్యూట్ కొడతాను, అన్నీ చేస్తాను, కానీ చట్టాన్ని పాటించను. వీడేమైనా రక్షింపబడతాడా చట్టం దృష్టిలో? లేదు. మీరందరూ కూడా దేవస్థానానికి వస్తున్నారు అంటే భగవంతుని అంగీకరించేవాళ్ళే, లేకపోతే రారు మీరు. అయితే మీరు భగవంతుని అంగీకరిస్తాను అని దేవుడి ముందుకు వచ్చి ఒక నమస్కారం పెట్టేసి, నేను ఇందాక చెప్పాను కదా ప్రధానమంత్రి, నేను అంగీకరిస్తాను, నమస్కారం పెడతాను, గుడ్ మార్నింగ్ చెప్తాను, గుడ్ ఈవినింగ్ చెప్తాను, కానీ చట్టాలని పాటించను, ఉపయోగం లేదు. సో మీరు ఊరికే వచ్చి ఇక్కడ ఆయన ముందు నిలబడుకొని భగవంతుని ముందు ఏదో ప్రేయర్ చేసి వెళ్ళిపోయి అన్ని పనికిమాలిన పనులు చేసేస్తే మీకేం మంచి జరగదు. శరణాగతి అంటే ఏంటి అంటే భగవంతుడు చూపించిన ధర్మ మార్గంలో నడిచేవాడే శరణాగతుడు. భక్తులంటే అందరు భక్తులే, ఎవడే అమ్కి సీసే కమ్ నహి, నేను ఎవరికేం తక్కువ, మేము భక్తి. స్కూల్లో మొన్న ఎగ్జామ్స్ రాశారు అందరూ, కొండ మీదకి విపరీతమైన జనాలు. దేనికి? పాస్ అయిపోవాలి స్వామి, పాస్ అయిపోవాలి స్వామి, అగ్రిమెంట్ అంత. కానీ అక్కడ వాడు పిల్లోడు ఎగ్జామ్ రాస్తే టీచర్ మార్కులు వేస్తాడు, కానీ భక్తిలో ఎవడు కూడా వేసేసుకుంటాడు మార్కులు. నేను ఇంత భక్తుడు, నేను అంత భక్తుని, ఎవడు కూడా వేసేసుకుంటాడు. గురువు వేయాల్సిన ఏమిదేం లేదు. వీధిలో పోయి ఆయన రోజు ఇదే రోడ్లో పోతాడు, 5 నిమిషాలు ఆయనకి టైం లేదు వచ్చి రాధాగోవిందుల యొక్క దివ్యమంగళ దర్శనం చేయడానికి. ఆయన స్కూటర్లో పోతా గుడిని తనేసి అది ఒక ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఫ్లయింగ్ కిస్ భగవంతుడికి, ఆయన కూడా భక్తుడే. మరి ఇంకొకడు అది కూడా చేయకుండా వెళ్ళాడు కదా, ఏదన్నా ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్ళాడు. సో పూర్ణత్వం భక్తిలో పూర్ణత్వం ఉంది, ప్రాథమికత్వం ఉంది, మధ్యమత్వం ఉంది. సో శరణాగతి అనేది నువ్వు ఎంత శరణాగతి పొందితే అంత భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం 5% శరణాగతి పొంది 100కి 100% నన్ను అంత రక్షించేయాలంటే నువ్వు ఎంత శరణాగతి పొందావో అంత నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. ఎంత నువ్వు శరణాగతి పొందకుండా పనికిమాలిన పని చేసావో దానికి దగ్గర రియాక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. నేను బొట్టు పెట్టేసుకున్నాను, పిలక పెట్టేసుకున్నాను, నేను భక్తుణ్ణి, ఇంక నేనేం పనికిమాలిన పని చేసినా కృష్ణుడు కాపాడారు, లేకపోతే కృష్ణుడు అసలు లేడని డిక్లేర్ చేసేస్తా ప్రపంచానికి. కుదరదు. నువ్వు డిక్లేర్ చేసుకో, ఎవడో పిచ్చాడు వీధిలో పోతా అనుకోవచ్చు, అసలు ఈ దేశానికి ప్రధానమంత్రి లేడండి. ఎందువల్లంటే మన్మోహన్ సింగ్ ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి అని చెప్పి వాడు అనుకున్నంత మాత్రాన మన్మోహన్ సింగ్ మాట్లాడకపోయినా కానీ ప్రధానమంత్రి ఉన్నాడు. సో వాడెవడో పిచ్చాడు ఊరికే అన్నాడు. అట్టాగా ఎవడో ఒకడు దేవుడు లేడని డిక్లేర్ చేసినంత మాత్రం దేవుడు లేకుండా పోడు. ఆయన నాకు రెస్పాండ్ కాలేదు, అందువల్ల నేను దేవుడు లేడని డిక్లేర్ చేస్తున్నాను. రెస్పాండ్ అయ్యేటట్టుగా నువ్వు ప్రవర్తించుకున్నావా? నేను మొన్న పాండిచ్చేరి యూనివర్సిటీలో అక్కడ ఏదో ప్రోగ్రామ్ చేసి స్టూడెంట్స్ తో మాట్లాడినప్పుడు ఒక స్టూడెంట్ అడిగాడు, కృష్ణుడు లీలలు ప్రపంచమంతా ఎందుకు చేయకూడదండి, ఇండియాలోనూ ఎందుకు చేశాడని అన్నాను. నేను ఆ పిల్లోడిని అడిగాను, నువ్వెవరైనా గెస్ట్ ఇంటికి వెళ్తే నిన్ను సక్రమంగా రిసీవ్ చేసుకోడు ఆ గెస్ట్, నిన్ను ఎంట్రన్స్ లో చూసిన తక్షణమే వాడు అంటాడనమాట, తినడానికి వచ్చాడు రా వీడు బాగా మీకు వెళ్తాడు అని చెప్పి అంటాడు. అటువంటి వాడు ఇంటికి వెళ్తా వాళ్ళు,
అబ్బే నేను వెళ్ళన్నాడు.
ఆఫ్టర్ ఆల్ నువ్వే రిసీవింగ్ బాగలేకపోతే వెళ్ళనంటున్నావు, మరి రిసీవింగ్ బాగలేని దగ్గరికి భగవంతుడు ఎందుకు వెళ్తాడు? ఈ భరత భూమిలో అందరూ భక్తులు ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి లీలలు చేశాడు ఆయన. భరత భూమి ఇది, వేద భూమి, ధర్మ భూమి, జ్ఞాన భూమి, ఇక్కడ భక్తులు ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి లీలలు చేశాడు. ఎవడం లేచులు ఉండే దగ్గరికి అక్కడికి ఎందుకు వెళ్తాడు భగవంతుడు వెళ్ళడు? సో భగవంతుడు మనలో ఉండేటువంటి పర్సంటేజ్ ఆఫ్ భక్తిని బట్టి రెసిప్రికేట్ అవుతాడు అనమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే డీటెయిల్గా చాలా మంది నేను హరే కృష్ణ చేశానండి ఏం ఉపయోగం లేదండి, నాకేం మంచి జరగలేదండి, అదండి ఇదండి. నేను హరే కృష్ణ రోజుకు ఒకసారి అన్నాడు, అర్ధసారి అన్నాడు, ఇంకా చేసినవన్నీ కూడా వెరైటీవి. సో అందువల్ల తత్వాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రభుపాదుల వారు ఏం చెప్పారు అంటే కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ అబౌవ్ సెంటిమెంట్స్ అన్నారు. ఇది సెంటిమెంటల్ కాదనమాట, ఇది కంప్లీట్ జ్ఞానం. తర్వాత 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇస్కాన్ లో కూడా ప్రభుపాదులు వారు మొట్టమొదటి ఏం చెప్పారు అంటే సిస్టమేటిక్ గా ఈ సైన్స్ ను ప్రాపగేట్ చేయడం కోసం నేను ఈ సంస్థను స్థాపిస్తూ ఉన్నాను అన్నారు. ఈ సైన్స్, ఇది సైన్స్, ఇది సిస్టమేటిక్ గా ప్రాపగేట్ చేయడానికి. దీన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. నన్ను అర్థం చేసుకోకుండా నాకు అది జరగలేదు, నీకు అది జరగలేదు, నాకు అది లేదు, ఇది లేదు, ఈడేడుస్తూనే ఉంటాడు. ఎందుకు జరగలేదు అర్థం చేసుకో, నువ్వు సక్రమంగా పాటించలేదు కాబట్టి.
జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ, భగవద్గీత యదాతదం కీ, రాధా గోవింద దేవస్థ సఖీ బృంద్ కీ, హరినామ సంకీర్తన కీ, నితాయ్ గౌర్ ప్రేమనందే హరి హరి బోల్.